ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి స్పిరిచువాలిటీ ఏ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం ఆగస్ట్ 20, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
తదానీం నాతి ద్రజో నో వ్యోమా పరో యత్ కిమావరీవ కుహ కత్య శర్మన్నంబ కిమాసీత్ గహనం గభీరం న మృత్యురాదిదమృతం న తర్హి న రాత్యా అనాసీత్ ప్రకేత. सृष्टि से पहले सत नहीं था, असत भी नहीं, अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था, छिपा था क्या, कहां, किसने ढका था, उस पल तो अगम अतल जल भी कहां था.
వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ ఏ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ద వెస్ట్. నేను మీ హోస్ట్ నగేష్ పంచాగ్నుల. ఈరోజు ఆగస్ట్ 20, 2017 తారీఖు. ఈ కార్యక్రమం భారత కాలమానం సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు లైవ్లో ప్రసారం కాబడుతోంది. తిరిగి ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు పునఃప్రసారం కావించబడుతుంది. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మై ఇండ్ మీడియా వెబ్సైట్ ద్వారా కానీ, ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కానీ, ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అకౌంట్ ద్వారా కానీ మీరు తెలియపరచవచ్చు. గత 6 వారాలుగా ఈ ఎపిసోడ్ విజయవంతంగా నిర్వహించబడుతోంది. ప్రేక్షకుల సమాధానాలు, ప్రేక్షకుల ప్రశ్నలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తెలుగులో కండక్ట్ చేయడానికి చాలా ఒత్తిడి వస్తోంది. దాని ప్రకారం మా చేతనైనంతగా దీన్ని తెలుగులో కన్వర్జేషన్ జరపడానికి ప్రయత్నం చేస్తాం. గత 6 వారాల్లో మనం తెలుసుకున్నది నాన్ డ్యూయల్ అంటే అద్వైతవాదంలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ థియరీగా ఉన్నవి రెండే వస్తువులు, ఒకటి సబ్జెక్టు ఒకటి ఆబ్జెక్ట్ అని, శుద్ధ చైతన్యమైన కాన్షియస్నెస్ సబ్జెక్ట్ అని, కనపడుతున్న ప్రపంచం మొత్తము ఆబ్జెక్ట్ అని, దీన్నే తెలుగులో ఆత్మ అనాత్మ అని విభజించడం జరిగింది. విభజించిన వెంటనే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ థియరీ ప్రకారం సబ్జెక్ట్ సబ్జెక్టును గుర్తించలేదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్నే గుర్తిస్తుంది, ఆత్మ అనాత్మను గుర్తిస్తుంది. ఆ అనాత్మను గుర్తించబడిన ప్రక్రియలోనే ఆత్మ యొక్క అస్తిత్వం మన కనపడుతోంది. ఆ అస్తిత్వం లేనిదే ఈ అనాత్మ ప్రపంచం గుర్తించబడదు అని ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ థియరీలో ఒకవైపు కాన్షియస్నెస్ కనపడుతున్న భాషలతున్న ప్రపంచం మొత్తం ఆబ్జెక్ట్ వైపు అనాత్మ వైపు విభజించడం జరిగింది. తరువాత ఈ ఆత్మ అనాత్మ విచారణ జరుపుతూ ఆత్మ రెండు స్టేజెస్లో అది ఉంటుందని, ఒకటి జీవాత్మ అని ఒకటి పరమాత్మ అని, దేహ సంబంధమైన భావంతో ఉన్న ఆత్మ జీవాత్మని, శుద్ధమైనది పరమాత్మని, ఆ పరమాత్మను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఆ పరమాత్మ శాశ్వతంగా భాసిల్లుతోందని, అది పరిశుద్ధమైన ఆత్మని, ఈ జీవాత్మ అపరిశుద్ధమైనది మాలిన్యమైనది దేహాత్మ భావంతో తనను తాను మర్చిపోయినదిగా మనం విచారణ చేయడం జరిగింది. వెంటనే ఈ జీవాత్మ దేహంతో కలిసినప్పుడు దేహాత్మని, ఇంద్రియాలతో కలిసినప్పుడు ఇంద్రియాత్మని, ప్రేతంతో కలిసినప్పుడు ప్రేతాత్మని కూడా సంభావించడం జరుగుతుంది. ఈ జీవాత్మ తన అసస్వరూపాన్ని మర్చిపోయి తను దేహాత్మ భావనతో ఈ ద్వంద్వానికి లోబడి, ఈ ఆలోచనలకు లోబడి, ఈ పాపపుణ్యాలు లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఇటువంటి ద్వంద్వాలన్నిటితో సమ్మిళితమైపోయి జీవనం కొనసాగిస్తూ జన్మ జన్మకు వాసనల రూపంలో లయమవుతూ వృత్తుల రూపంలో ప్రకటితమవుతూ పునర్జన్మలు ఎత్తుతూ ఈశ్వరుడి నుంచి దూరంగా ఈ పరమాత్మ నుంచి దూరంగా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నది. ఈ జన్మలు జన్మలు ఎత్తుతూ పునర్జన్మ పునర్జన్మతో ఉన్నది అని, ఎప్పుడైతే ఈ వాసనలో నిద్రపోతున్న జీవాత్మ ఈశ్వరుడుగా మేల్కొంటుందో జన్మరాహిత్య స్థితి కలుగుతుంది అని గత వారం ప్రోగ్రామ్స్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ ఆత్మ జీవాత్మ అనాత్మ, ఈ అనాత్మ ప్రపంచం అనేది ఆత్మస్వరూపమే కానీ వేరొకటి కాదు. ఇప్పుడు మరి ఆత్మ అనాత్మ అని రెండు వస్తువులు ఉంటే అద్వైత సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ అనాత్మ అంతా కూడా ఆత్మస్వరూపమే అని అద్వైతుల ప్రతిపాదన జరిగింది. అది ఎలా? అనాత్మ విశేష జ్ఞానంతో పుట్టిన వస్తువు, దాని వెనుక స్వస్వరూపమైన సామాన్య జ్ఞానమైన ఆత్మ ఒకటి ఎల్లప్పుడూ ప్రకాశించడంతోనే ఈ అనాత్మ గుర్తించబడుతోంది. ఎలాగైతే వాక్కు విశేషమైతే మౌనం సామాన్యమై, చేష్టలు విశేషమైతే శరీరం సామాన్యమై, ఆభరణం విశేషమైతే దాని వెనుక ఉన్న బంగారం సామాన్యమై, మట్టి కుండ విశేషమైతే దాని వెనుకున్న మృత్తిక ఏదైతే మట్టి ఉన్నదో అది సామాన్యమై, దేనిని దేనితో వేరు చేయలేకుండా వేరు చేస్తే ఇంకొకటి కనపడకుండా పోతుందో అదే అద్వైత సిద్ధాంతమని అద్వైతవాదుల ప్రతిపాదన. విశేషం ఎప్పుడూ అశాశ్వతము, సామాన్యం ఎప్పుడూ శాశ్వతము. సామాన్యానికి మార్పు ఉండదు, విశేషం మార్పు చెందుతూ ఉంటుంది. ఎలాగంటే సామాన్యమైన సముద్రంలో విశేషమైన అలలు రకరకాలుగా వివిధ ప్రవృత్తులతో వివిధ ఆకారాలతో వివిధ పరిమాణాలలో అలలు వస్తూ ఒకదాంతో ఒకటి సంఘర్షణ పడుతూ ఒకదాంట్లో ఒకటి లయం చేసుకుంటూ కొత్త అలలు పుట్టుకుంటూ ఒక ప్రపంచాన్నే మనకు చూపిస్తున్నాయి. కానీ ఆ అలలలో ఉన్నది సముద్ర జలమే అన్న తెలివి అలను చూసినంతసేపు మనకు కలగట్లేదు. ఎప్పుడైతే దాంట్లో ఉన్న నీటిని మనం వేరుగా చేసి చూడగలమో ఆ విశేషమైన అల మనకు కనపడదు. అలాగే ఈ జీవాత్మ వివిధ ప్రకృతులతో వివిధ గుణాలతో వివిధ ఆలోచనలతో వివిధ సాంసారిక విషయాలతో మనకు కనపడుతున్నది. ఎప్పుడైతే ఈ విశేష జ్ఞానం ఈ జీవాత్మ తెచ్చుకున్న ఈ వాసనాపరమైన ఈ విశేష జ్ఞానం నశిస్తుందో వెంటనే అది మృతి చెందడము, ఇంకొక వృత్తి రూపంలో మరీ ప్రకటం కావడము జరుగుతోంది. ఎప్పుడైతే ఈ విశేష జ్ఞానాన్ని తీసేసి సామాన్య జ్ఞానంలో ఆత్మగా ఈ జీవాత్మను ఈ వాసనను కూడా ఒక అనాత్మగా చూడగలిగే స్థాయికి మానవుడి సాధన సాగుతుందో అప్పుడు ఆ పరమాత్మ ఈ లయమవుతున్న వాసనను కూడా ఒక అనాత్మగా ఒక ఆబ్జెక్ట్గా విట్నెస్ చేయగలుగుతుంది. అది ఎప్పుడైతే అలా విట్నెస్ చేసిందో దానికి మరణమన్న భావన లేనప్పుడు, మరణమే లేనప్పుడు జననం ఉండే అవకాశం లేదు. ఇది అద్వైత సిద్ధాంతమని అద్వైతుల ప్రతిపాదన. ఈ సంఘటన నేపథ్యంలో ఒక చిన్న ఉదాహరణకు, గత వారం ఒక గుడికి వెళ్ళడం జరిగింది. ఆ గుడిలో నాకు కలిగిన ఒక విశేష అనుభూతిని తమ ముందు ఉంచాలి అని అభిలషిస్తున్నాను. గుడిలో వెళ్ళగానే కొన్ని వందల మంది ప్రజలు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, మనసులో కోరికలు. ఒకడు అష్టోత్తరం చదువుతున్నాడు, ఒకడు నామస్మరణ చేస్తున్నాడు, ఒకడు కోరికలు కోరుతున్నాడు, ఒకడు వివిధ భంగిమల్లో ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇంత లోపల ఒకడు గంట కొడుతున్నాడు. ఆ ఘంటానాదం సమసిపోకముందే ఇంకొకడు ఘంటానాదం, ఇంకో గంట ఘంటానాదం వాయిస్తున్నాడు. ఇంతలో పూజారి గారు మంగళహారతి ఇస్తున్నారు. ఇక్కడ ఈ వ్యవస్థనంతా చూసిన వెంటనే అక్కడ కనపడింది ఏమిటి అంటే, ఒక నిశ్శబ్దంలోంచి ఒక ఘంటానాదం ఒక విశేషంగా ఒక శబ్దంగా ప్రకటితమైంది. కాసేపటికి ఆ విశేషంగా ఉన్న ఘంటానాదం నిశ్శబ్దంలో లయమైపోయింది. సో ఇక్కడ ఆ నిశ్శబ్దం అనేది ఒక పరమాత్మగా మనం చూస్తే, ఆ జరుగుతున్న ఘంటానాదం ఏదైతే ఉందో అది విశేషమైన ఒక జీవంగా దాని అస్తిత్వాన్ని అది నిలబెట్టుకొని, అది ఉన్నది, దాని స్ఫురణ మనకు కలుగుతోంది అన్న ఈ అస్థి భాతి అన్న రెండు లక్షణాలు దానిలో చూపిస్తూ దాన్ని ఘంటానాదంగా మనం గుర్తించగలిగాం. ఒక క్షణం అయిపోయిన వెంటనే ఆ ఘంటానాదం సమసిపోయిన వెంటనే అక్కడ నిశ్శబ్దాన్ని మనం స్ఫురించగలిగాం. ఈ రెండూ స్ఫురించింది, ఈ రెండింటినీ గమనించింది ఎవరు అని ఆలోచిస్తే, ఈ రెండింటినీ గమనించిన చైతన్యం ఆత్మస్వరూపం అయితే, ఈ మధ్యలో వచ్చిన ఈ ఘంటానాదం విశేషంగా ఒక వృత్తిగా ప్రకటితమైన శబ్దస్వరూపం. అది ఒక జీవంగా తీసుకుంటే అది సమసిపోయిన వెంటనే అది ఒక జన్మ కంప్లీట్ అయినట్టుగా అక్కడ ఒక అనుభవం కలుగుతోంది. ఇంత లోపల పక్కన ఇంకో ఘంటానాదం, ఆ ఘంటానాదానికి ఈ ఘంటానాదానికి విశేషం విశేషం రెండూ పరస్పరం స్పందిస్తాయి. చైతన్యం అనేది దానికి స్పందించదు. ఎలాగైతే మన కాన్షియస్నెస్ ఈ రెండు ఘంటానాదాలని వింటోంది కానీ దానికి స్పందించట్లేదు, కానీ ఈ రెండు ఘంటానాదాల నుంచి వచ్చిన వేవ్స్ మటుకు ఒకదాన్నొకటి సూపర్ ఇంపోజ్ అయ్యి ఒక కొత్త తరహా పెద్ద వేవ్ కానీ చిన్న వేవ్ కానీ దాంట్లో లయమైపోవడమో, ఇంకొక వేవ్ తయారు కావడమో, ఇంకొక రకమైన శబ్ద తరంగం తయారు కావడమో జరిగింది. అలా ఈ విశేషాలు విశేషాలు ఒకదాన్ని ఒకటి ప్రతిస్పందించి ఒకదాన్ని ఇంకో దాంట్లో లయం చేసుకోవడమో, ఒకదాన్ని ఒక దాంట్లో కలిసిపోవడమో, లాభ నష్టాలు బేరీజు వేసుకోవడమో జరిగి ద్వంద్వాలుగా మనకు అక్కడ జీవితం కనపడుతోంది. కానీ వీటన్నిటికీ సాక్షిగా చైతన్యం అనేది ఏమాత్రం వీటితో సంబంధం లేకుండా వీటిని గమనిస్తూ ఆ మౌనానికి ఘంటానాదంతో ఎలా ఎటువంటి సంబంధం లేదో అలా ఈ చైతన్యం అనేది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. ఇంత లోపల ఈ చుట్టూ తిరుగుతున్న భక్తులు ప్రతి ఒక్కడి మనసులో ఒక రకమైన కోరిక, ఒక రకమైన ఆలోచన. వాడు వెంటనే లోపల ఒక స్ఫురణ కలిగింది, వాడు దానికి ఒక నామరూపాలు ఇచ్చేశాడు, ఒక ఫామ్ ఇచ్చాడు. ఆ ఫామ్ మీద వాడి ఊహాలోకంలో వాడి జన్మ మొదలైపోయింది, అది లయం కూడా అయిపోయింది. ఒకడొచ్చి వాడికి కావలసింది కోరుతుంటే ఇంకొకడు వచ్చి వాడికి వద్దనుకున్నది కోరుకోవడము, ఈ కావాలనుకున్నవాడు వద్దనుకున్నవాడికి, వద్దనుకున్నవాడిది కావాలనుకున్నవాడికి కాంట్రాస్ట్ కలగడము, ఇవన్నీ విగ్రహ రూపంలో కూర్చున్న ఇంకొక వ్యవస్థ, ఇంకొక ఆ విగ్రహం అన్న అనాత్మనండి ఈశ్వరుడనండి, అది కూడా దాన్ని సాక్షిగా చూస్తూ ఉండడం ఒక దివ్యమైన అనుభూతికి పార్కాణంగా నేను భావిస్తున్నాను. ఒక రెండు నిమిషాల విరామం తీసుకుని స్పిరిచువాలిటీ వేర్ ఈస్ట్ మీట్స్ వెస్ట్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి స్పిరిచువాలిటీ ఏ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం, ఆగస్ట్ 20, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, దిస్ ఇస్ తమన్, యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదూ చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, ఎ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ద వెస్ట్. సో ఎప్పుడైతే ఈ అద్వైతవాదంలో ఆత్మ అనాత్మ విచారణ చేసి అనాత్మ అంతా కూడా ఆత్మ చైతన్య స్వరూపమేని, ఆ చైతన్యమే భాసిల్లుతోంది, సో ఉన్నది ఒకటే అది ఆత్మే, విశేష జ్ఞానంగా ఇది ప్రకటితమవుతూ ఇది జీవాత్మగా కనపడుతోంది, అసలు తన స్వస్వరూపము అస్తిత్వమైన ఆ శుద్ధ పరమాత్మ స్వరూపం ఉన్నది ఒకటే అన్న ప్రశ్నకు తార్కికులు, ఎథీస్టులు, ద్వైతులు, బౌద్ధులు వారి ఆలోచనలు దానికి భిన్నంగా ఒక ప్రశ్న వేయడం జరిగింది. కనపడుతున్న ప్రపంచం మొత్తము ఆత్మస్వరూపం అన్నావు, మరి ఇది కనపడుతోంది కదా, ఆత్మస్వరూపం అంటే సబ్జెక్ట్ అని, దాన్ని గుర్తించే వ్యవస్థ ఉండడానికి వీల్లేదని, అదే అన్నిటినీ గుర్తిస్తుంది అన్నది కదా ఆలోచన. ఇప్పుడు ఇవన్నీ వస్తువులు నాకు కనపడటానికి వీల్లేదు, అది ఆత్మస్వరూపమైనప్పుడు నాకు దర్శనం వేయడానికి వీల్లేదు, నేను వాటిని గుర్తిస్తున్నాను అంటే అది ఆబ్జెక్ట్ కావాలి, నేను ఆబ్జెక్టే అది ఆబ్జెక్టే అయినప్పుడు, నేను సత్యమైనప్పుడు అది సత్యం ఎందుకు కాదు, ఈ కనపడుతున్న ప్రపంచాన్ని అంతా, ఈ అనాత్మను, ఈ అసత్తును, కనపడుతున్న దాన్ని సత్యాన్ని అసత్ అని ఎలా అనమంటారు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. దానికి అద్వైత సమాధానం ఏమిటి అంటే, ఈ ఎవల్యూషనరీ థియరీ అండ్ థియరీ ఆఫ్ క్రియేషన్, ఈ రెండు సిద్ధాంతాలు, ఒకటి ఎవల్యూషన్, సో సంథింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ క్రియేటెడ్ ఆర్ సంథింగ్ హ్యాస్ బీన్ మాడిఫైడ్, దీన్ని సంస్కృత భాషలో ఆరంభవాదము, పరిణామవాదము. ఆరంభవాదమేమో థీస్టుల సిద్ధాంతము, పరిణామవాదమేమో ఎథీస్టుల సిద్ధాంతము. ఈ ఆరంభవాదం ప్రకారం ప్రతి ఒక్కటి ఎక్కడో ఒక చోట తయారై ఉండాలి, అలాగే పరిణామవాదం ప్రతి ఒక్కటి దేని నుంచో ఒకదాని నుంచి తయారై ఉండాలి, మార్పు చెంది ఇంకొక రకంగా భాషలతో ఉండాలి. ఈ రెండు సిద్ధాంతాలు థీస్ట్ ఎథిస్ట్ ప్రతిపాదించిన మీదట అద్వైతం ఈ రెండు సిద్ధాంతాలను వ్యతిరేకించింది. అద్వైతం ఈ రెండు సిద్ధాంతాలను వ్యతిరేకించడానికి కారణం, ఆరంభవాదం ఏమీ లేని చోట నుంచి ఈ జగత్తు ఉద్భవించింది అన్నది ఆరంభవాదం. ఇట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ నథింగ్ దేర్ వాజ్ నథింగ్ అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ దట్ ఈస్ ద థియరీ, ఎవల్యూషన్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఏదైనా థియరీ అని చెప్పి వాళ్ళు దేర్ ఈజ్ నథింగ్, సంథింగ్ హ్యాస్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్, ద క్వాలిటీస్ ఆఫ్ నథింగ్ మస్ట్ బి విజిబుల్ ఇన్ సంథింగ్. ఎందుకంటే ఒక తార్కికవాదం ప్రకారం దేని నుంచి ఏది తయారు కాబడుతుందో దాని లక్షణాలు దాంట్లో ఉండాలి. ఒకవేళ ఈ నాన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ నుంచి ఎగ్జిస్టింగ్ వరల్డ్ క్రియేట్ అయితే ఆ నాన్ ఎగ్జిస్టెన్స్ యొక్క లక్షణాలన్నీ దాంట్లో ఉండాలి. ఎలాగంటే నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏమీ లేదు, ఏమీ లేదు అన్న దాని నుంచి ప్రతిదాన్ని మనం చూడాలి. అంటే ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, టేబుల్ లేదు, కుర్చీ లేదు, బల్ల లేదు, మనిషి లేడు, గాలి లేదు, చెట్టు లేదు అని మనం చూడాలి. కానీ మనం వాటిని అలా చూడట్లేదు. పర్వతం ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, చెట్టు ఉన్నది, టేబుల్ ఉన్నది, మనిషి ఉన్నాడు, అన్నిటినీ ఉన్నాయి ఉన్నాయి అని మనం గుర్తిస్తున్నాం. కాబట్టి ఈ ఆరంభవాదం చెల్లే ప్రసక్తి లేదు. కాబట్టి ఆరంభవాదం ప్రకారం ఏమీ లేని చోటు నుంచి ఏదో ఉన్నది ఒకటి తయారయ్యే సిద్ధాంతం అన్సైంటిఫిక్ రీజన్. అద్వైత సిద్ధాంతం ప్రకారం లేనిది రాదు, ఉన్నది మారదు. సో ఈ పద్ధతి ప్రకారం చూస్తే ప్రతి ఒక్కదాన్ని లేదు 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 అని మనం చూసి ఈ నాస్తి 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 అన్న నాస్తిత్వం తాలూకు లక్షణాలని మనం వాటిలో చూస్తూ అది లేదు ఇది లేదు 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 అని మనం గుర్తించాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్కటి మనము అది ఉన్నది అస్థి 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 అని మనం వాటిని చూస్తూ వాటిని గుర్తిస్తూ ఉన్నాం. ఇకపోతే పరిణామవాదం అంటే ఈ మార్పు చెందే క్రియేషన్ థియరీని మనం అబ్జర్వ్ చేస్తే ఎదుట కనపడుతున్న ఆభరణాలు కానీ బల్ల కానీ బంగారం కానీ మట్టి కుండ కానీ మూకుడు కానీ వాటి మీద ఉన్న ఈ వస్తువులన్నీ కూడా మనము మట్టి నుండి పరిణామం చెంది కుండ మూకుడు, బంగారం నుండి పరిణామం చెంది ఆభరణము, చెక్క నుండి పరిణామం చెంది ఒక బల్ల, ఒక సింహాసనము, ఒక కుర్చీ, చెక్క నుండి పరిణామం చెంది ఒక పేపరు తయారయ్యాయని మనం ఒక క్షణానికి అనుకుందాం. అటువంటప్పుడు ఈ బంగారాన్ని వేరు చేసి మనం చూపగలమా? సో బంగారాన్ని వేరు చేసి ఆభరణాన్ని మనం చూడగలమా? మట్టిని వేరు చేసి కుండను మూకుడును మనం చూడగలమా? అలా చూడగలిగితే పరిణామవాదం అది మార్పు చెంది ఈ రూపం ఉంది అని మనం ఒప్పుకోవచ్చు. కానీ మట్టిని వేరు చేస్తే అక్కడ కుండ లేదు, మూకుడు లేదు. బంగారాన్ని వేరు చేస్తే అక్కడ ఆభరణం అనేది లేదు. సో మరి అటువంటి పరిస్థితిలో ఈ పరిణామవాదం ఎంతవరకు నిలబడుతుంది? లేని దాని నుంచి ఉన్న వస్తువు రాదు అని నిర్ధారణ జరిగింది, మట్టి కుండగా మార్పు చెందలేదు అని నిర్ధారణ జరిగింది, బంగారం ఆభరణంగా మార్పు చెందలేదు అని నిర్ధారణ జరిగింది, మరి ఈ ఆభరణం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే అద్వైతవాదులు చెప్తారు ఆభరణం అనేది లేదు, అది మిథ్య, అక్కడ ఉన్నది బంగారం. ఈ ఆభరణం అనేది టెంపరరి వృత్తి. ఈ ఆభరణం వాసన రూపంలో నశించిపోతే ఇంకొక ఆభరణం రావచ్చు, కానీ దాని వెనకున్న ఆభరణం శాశ్వతం. అలాగే కనపడుతున్న ఈ చరాచర జగత్తు మొత్తం కూడా ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపం వృత్తుల రూపంలో ఈ ఆబ్జెక్ట్స్గా మనకు కనపడుతోంది, కానీ అది సత్యం కాదు, అది అశాశ్వతమైనది. ఎలాగైతే మనము మట్టిని వేరు చేసి కుండను చూడలేమో, ఎలాగైతే బంగారాన్ని వేరు చేసి ఆత్మ ఆభరణాన్ని మనం చూడలేమో, అలాగే ఆత్మను వేరు చేసి జగత్తును చూడలేము. కాబట్టి ఈ జగత్తు అనేది ఒక మిథ్య, ఆత్మస్వరూపం అనేది శాశ్వతం. దాన్నే బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అనే సిద్ధాంతాన్ని అద్వైతం ప్రతిపాదించింది. ఈ ఆలోచన ప్రకారం చూస్తే కనపడుతున్న ఈ చరాచర జగత్తు మొత్తము ఆత్మస్వరూపమే. ఎందుకంటే ఉన్నది మారదు, లేనిది రాదు అనే సిద్ధాంతం ప్రకారం ఆరంభవాదము పరిణామవాదము రెండూ కూడా ఈ ప్రపంచాన్ని రుజువు చేయడానికి సరి అయిన కారణాలు చూపలేకపోయాయి. ఎందుకంటే ఈ ఆరంభవాదం ప్రకారం
లేని దాని నుంచి ఉన్నది వస్తుంది అనుకుంటే బంగారం లేకపోతే ఆభరణం తయారు కాదు. పరిణామవాదం చూస్తే బంగారం ఆభరణంగా మార్పు చెందలేదు, బంగారం బంగారుగానే ఉంది, ఆభరణంగా ఒక రూపాన్ని ఒక ఫామ్ను నామరూపాలను ఒక ఆభరణంగా అది పొందిందే కానీ బంగారం ఆభరణంగా మార్పు చెందలేదు. బంగారం తన అస్తిత్వాన్ని తను నిలుపుకుంటూ ఆభరణంగా మనకు భాసిల్లుతోంది. కాబట్టి నీవు ఆ వస్తువును చూసిన వెంటనే దాని వెనుక బంగారాన్ని ఎలా అయితే చూడగలుగుతున్నావో, అలాగే ఈ చిరాచర జగత్తును చూసినప్పుడు దాని వెనుక ఉన్న చైతన్యాన్ని, దాని వెనుక ఉన్న ఆత్మస్వరూపాన్ని, దాని వెనుక ఉన్న శుద్ధమైన పరమాత్మను మనము గుర్తించినప్పుడు ఈ జగత్తు మొత్తం కూడా మిథ్యగా మనకు కనపడుతుంది అన్నది ముఖ్యమైన అద్వైత సిద్ధాంతం. సో ఈ ప్రకారం ఆరంభవాదము పరిణామవాదము రెండూ కూడా అద్వైత సిద్ధాంతం ముందు నిలబడలేకపోయాయి. సో అద్వైతులు ప్రపంచం మొత్తం ఉన్నది ఆత్మస్వరూపమే ఒకటే అని చెప్తే, ద్వైత సిద్ధాంతంలో ఈ రెండు, ఈ విజ్ఞానవాదం కానీ బౌద్ధుల్లో బాహ్యార్థవాదం కానీ ఇలా రకరకాల సిద్ధాంతాలతో ఈ జీవుడు వేరు దేవుడు వేరు అన్నటువంటి రెండు సిద్ధాంతాలతో ఈ భక్తి సిద్ధాంతము ఇవన్నీ వెళ్ళాయి. జ్ఞాన మార్గం ఏమిటి అంటే రెండు లేవు, ఉన్నది ఒకటే, అది చైతన్య స్వరూపము, అది ఆత్మస్వరూపము, అది శాశ్వతము, అదే ఇన్ని రకాలుగా భాసిల్లుతోంది, వివిధ రూపాల్లో అది భాసిల్లుతోంది అన్నది అద్వైత సిద్ధాంతం.
మరి అయితే ఈ కనపడుతున్న ఈ అనాత్మ ప్రపంచం మొత్తం కూడా ఆత్మస్వరూపమే అనడానికి మరి యొక్క నిదర్శనం మనం చూడాలి అంటే ఈ ఆభరణంలోంచి బంగారు గుణాలు మనకు కనపడుతూ ఆ బంగారును దాని నుంచి తీసేస్తే ఎలాగైతే దాన్ని గుర్తించలేమో, అలా ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ఆత్మ అనే చైతన్యాన్ని లేకపోతే దాన్ని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ లక్షణం ఏదైతే ఈ బంగారు యొక్క రంగు విలువ ఆ ఆభరణానికి వచ్చింది అంటే ఇది బంగారం యొక్క అస్తిత్వమా లేక ఆభరణం యొక్క అస్తిత్వమా అన్న ప్రశ్న ఉత్పన్నమైతే, ఇతడితో చేసిన ఆభరణం కూడా చూడ్డానికి ఒకేలాగా ఉన్నా దాని విలువ బంగారంతో చేసిన ఆభరణంతో పోలిస్తే చాలా తక్కువగా మనం గుర్తిస్తున్నాం. కాబట్టి ఆ కనపడే అస్తిత్వం ఏదైతే ఉందో అది ఆభరణాన్ని కావడానికి వీల్లేదు. ఆభరణం యొక్క అస్తిత్వం అయితే ఆభరణం యొక్క గుణము అందము ఆధారంగా దాని విలువ ఉండాలి. కానీ ఒకేలాగా తయారు చేయబడిన బంగారాభరణానికి ఇత్తడి ఆభరణానికి విలువలో మనం తేడా గమనిస్తున్నాం. అంటే అక్కడ అస్తిత్వం, ఒక అస్తిత్వం రెండు వస్తువులకు ఉండడానికి లేదు. కాబట్టి దేని నుంచి ఏది ఉద్భవమైందో దాని అస్తిత్వాన్నే మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టే బంగారు ఆభరణానికి మనం విలువ కడుతున్నాము, ఇత్తడి ఆభరణానికి మనం విలువ కట్టలేకపోతున్నాం. కానీ ఆభరణం రెండిట్లో ఒకటి. సో ఇక్కడ ఎలాగైతే అస్తిత్వం బంగారంది ఉందో అలాగే ఈ సమస్త చరాచర జగత్తు యొక్క అస్తిత్వము ఆత్మస్వరూపానిదే. ఎందుకంటే దీని అస్తిత్వం శూన్యం. ఏది ఈ ఆభాస, ఈ కనపడుతున్న ఈ చరాచర జగత్తు యొక్క అస్తిత్వం శూన్యం, దానికి స్వతహాగా అస్తిత్వం లేదు. ఎందుకంటే ఇది ఆరంభవాదానికి పరిణామవాదానికి సరితూగలేకపోయింది. ఆరంభవాదానికి సరితూగితే ఏమి లేని చోటు నుంచి బంగారాభరణం రావాలి, అది అవాస్తవం. పరిణామవాదానికి సరితూగితే దాంట్లోంచి బంగారు వెళ్ళిపోవాలి, బంగారు వెళ్ళిపోతే దాని అస్తిత్వం లేదు. కాబట్టి బంగారం ఆభరణంగా మార్పు చెందలేదు. అలాగే ఈ అనాత్మ ప్రపంచమంతా ఆత్మ నుంచి వచ్చింది అంటే ఒప్పుకోవచ్చు, కానీ ఏమీ లేని చోటు నుంచి అసత్తు నుంచి సత్తు రావడానికి వీల్లేదు, ఏమీ లేని చోటు నుంచి ప్రపంచం రావడానికి వీల్లేదు. ఒకవేళ ఏమీ లేని చోటు నుంచి వస్తే దానికి ఏమీ లేని గుణాలు ఉండాలి, కానీ దీనికి అన్ని గుణాలు కనపడుతున్నాయి. ఈ గుణాలన్నీ కూడా దేని వల్ల కనపడుతున్నాయంటే ఆ చైతన్య స్వరూపం యొక్క గుణాలే, చైతన్య స్వరూపం యొక్క లక్షణాలు ఉండబట్టే దీన్ని గుర్తిస్తున్నాం. కాబట్టి ఆ జ్ఞానం దీంట్లో ఉంది కాబట్టి దీన్ని మనం అనాత్మను ఆత్మగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నది మొత్తం ఆత్మస్వరూపమే, అనాత్మ అనేది లేదు. ఈ రెండు వర్గాలు ఆత్మ అనాత్మ అన్న విచారణ మనం చేసింది ఒక అనాలిసిస్ కోసమే, కానీ నిజానికి అక్కడ రెండు వస్తువులు లేవు అన్నది అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన. ఇంకొక ఉదాహరణగా ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఎండలో నడిచి వెళ్తున్నప్పుడు పక్కన ఒక నీడ ఫామ్ అయింది. ఈ మనిషికి ఎలాగైతే నామము రూపము క్రియ మూడు ఉన్నాయో ఆ నీడకు కూడా అలానే నామము రూపము క్రియ మూడు ఉన్నాయి. మనం నడిచినప్పుడు అది నడుస్తుంది, మనలాగే రూపం ఉంది, మనలాగే దానికి ఒక ఫామ్ ఉన్నది. ఈ నామరూపక్రియలు మనకున్నట్టే నీడకున్నంత మాత్రాన మనం ఈ రెండింటిని రెండుగా మనం గుర్తించట్లేదు. దాని గురించి మనం అసలు అనుభవంలోకి పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని మనం ఎలాగైతే చెప్పడం లేదో, అలాగే ఈ బంగారాన్ని ఆభరణాన్ని వేరుగా చూడడం సరికాదు. దీని వెనుక ఉన్న బంగారమే ఆభరణంగా మనం గుర్తిస్తున్నాం, కానీ నిజానికి అక్కడ ఉన్నది బంగారమే. అలానే ఈ ఆత్మస్వరూపమే ఈ చిరాచర జగత్తులో ఉన్నది, కానీ ఇది వేరుగా లేదు అన్న సిద్ధాంతం అద్వైతుల ప్రతిపాదన. సో అద్వైత సిద్ధాంతంలో ఆలోచించినప్పుడు దేవుడు, దయ్యము, పూజ, పునస్కారము, కర్మ ఇవేవి కూడా ఆబ్జెక్ట్స్గానే మిగిలిపోతాయి, కానీ వీటి వెనక ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో లయమైపోయేవే అని మనకు అనుభవంలోకి వస్తుంది. ఒక క్షణం విరామం తీసుకుని తిరిగి స్పిరిచువాలిటీ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ద వెస్ట్లో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి స్పిరిచువాలిటీ ఏ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం ఆగస్ట్ 20, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, ది సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ది వెస్ట్. ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమైంది ఏమిటి అంటే, కనపడుతున్నదంతా ఈ అనాత్మస్వరూపమంతా, అనాత్మ ప్రపంచమంతా ఆత్మస్వరూపమే అని, ప్రపంచంలో ఉన్నది ఒకటే రెండు లేవు, ఈ ద్వంద్వంగా కనపడుతున్నది మిథ్య అని, ఇది నీ యొక్క అభాస అని, ఎలాగైతే బంగారాన్ని వేరు చేసి ఆభరణాన్ని చూడలేవో అక్కడ ఉన్నది బంగారమే, కానీ ఆభరణం అనేది అశాశ్వతము, టెంపరీగా నీ మిథ్యగా కనపడుతోంది, అలాగే ఆత్మస్వరూపమైన నీవు ఒక సబ్జెక్టుగా ఉన్నా ఒక ఆబ్జెక్ట్గా కనపడుతున్నావు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనే నీవు, నిన్ను నీవు ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉత్పన్నమైనప్పుడు ఉపనిషత్తులో ఒక చక్కటి పద్ధతిని, ఆలోచనను వివరించడం జరిగింది. ప్రతి ఒక్కడూ కూడా అహం అస్థి అని ముందు గుర్తించిన తర్వాత ఇదం అస్థి, ఇది ఉన్నది అని దాన్ని గుర్తిస్తున్నాడు. ఎందుకంటే కెన్ వి సీ సంథింగ్ వితౌట్ రెఫరెన్స్ టు అస్, నేను అన్న గుర్తింపు లేకుండా నాది అన్న వస్తువును మనం గుర్తించగలమా? ఈ కప్పు గుర్తించాను, ఈ బల్లను గుర్తించాను, ఈ గుర్తించినది ఎవరు అంటే ఈ నేను అన్న నీవు, గుర్తించిన వస్తువు నీది. సో ఈ నేనుకు ఒక ఆకారం లేదు. ఈ నేను అనేది నిర్వికారమైనది, నిరాకారమైనది. కానీ ఈ నాది అన్న ఈ గుర్తింపు పడిన వస్తువు మటుకు ఒక సాకారమైనది. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే ఈ నేను అన్న నిరాకారమైనది నాది అన్న సాకారమైన వస్తువు మీద ఆరోపించుకోనంత వరకు కూడా ఇది ప్రత్యేకంగా ఉంది. ఇది నాది అని ఈ నేనును ఈ నాది మీద ఆరోపించేసేటప్పటికీ దీని బిహేవియరే మారిపోయి అది అహంగా, నేనుగా మారిపోయింది. ఈ అధ్యారోపణం జరిగి ఈ నేను అన్న నిరాకారమైన పరమాత్మ ఈ అహంకారంగా, ఈ జీవాత్మగా, ఈ నేనుగా ఈ ప్రపంచంలో తన అస్తిత్వాన్ని, అసలు అస్తిత్వాన్ని కోల్పోయి ఈ దొంగ అస్తిత్వాన్ని తన మీద వేసుకుని దీనిగా బిహేవ్ చేస్తోంది. దాంతోపాటే ఈ విశేషమైన బంధాలు, ఈ విశేషం అనేది ప్రత్యేకంగా ఒక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సెట్ లాంటిది. దీన్నే యోగ వాసిష్టంలో మమేతి బద్ధతే లోకో నా మమేతి విముచ్యతే అని, ఈ నా లేని నేననేది ఏదైతే ఉంటుందో అది సర్వవ్యాపకంగా ఉంటుందని, ఈ నాతో కలిసిన నేను ఏదైతే ఉంటుందో ఇది అహంకారంగా ఉంటుందని, దీనివల్లనే ఈ ప్రపంచంలో ఈ సమస్యలన్నీ, ఈ ఆలోచనలు, ఈ సమస్యలు, ఈ సుఖదుఖాలు, జయాపజయాలు, ఈ ద్వంద్వాలన్నీ కూడా ఈ అధ్యారూపం వల్ల జరిగినవే అని, ఇవన్నీ అవాస్తవమైనవి, మిథ్యా ప్రపంచమని, ఇదంతా ఆ నా యొక్క విభూతి అని, ఎలాగైతే వాస్తవం కానిది విభూతి అంటారు, ఎలాగైతే ఒక నీడను చూసి ఏ వ్యక్తి కూడా బెదిరిపోడు, ఆ నీడను చూస్తేనే ఇది నీడా అంటాడు, అదే ఇంకొక వ్యక్తి అంత పెద్ద ఆకారంతో కనబడేటప్పటికీ మనిషి ముందు బెదిరిపోతాడు. సో ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో ఇది అంతా విభూతి, ఇది అవాస్తవమైన ప్రపంచము అన్నటువంటి జ్ఞానం జీవాత్మ కలుగుతుందో, ఈ కనపడుతున్న ప్రపంచం మొత్తం కూడా విభూతి అని, ఇది సత్యం కాదని, ఇది అవాస్తవమని, సత్యస్వరూపమైన నీవు నిర్వికారంగా, నిరాకారంగా, సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపమైనవని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ద్వంద్వాలు, ఈ కనపడుతున్న ప్రతి విశేషాలు కూడా అవి నీ యొక్క విభూతి అని, వాటిని చూసి నిర్మలంగా ఉండడం అనేది ఈ జీవాత్మ ఆ ఆలోచనలో ఒక సాక్షిగా నిలబడడానికి ప్రయత్నం చేసి ఈ నేను అన్నటువంటి అహంకారాన్ని వదిలి తన శాశ్వత స్వరూపాన్ని గుర్తించుకునే ప్రయత్నం చేసే సాధనలో భాగమే ఈ అద్వైత సాధన. ఆ సిద్ధాంతం ప్రకారం రెండు లేవు అన్నది ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ విశేషమైన ప్రపంచం ఎప్పుడూ కూడా సమస్యల వలయము, దానికి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సిస్టమ్స్లో ఈ విశేషణ స్థితిలో అవి ఘర్షణ పడడము, వాటి ఆలోచనలతో రియాక్షన్స్ దాని ప్రతిస్పందన ఉండడము జరుగుతుంది. ఈ సామాన్య స్థితిని విశేష స్థితిని అర్థం చేసుకోవాలంటే సామాన్య స్థితి ఒక అన్ఫార్మ్డ్ ఎగ్జిస్టెన్స్గా మనం చూస్తే, విశేష స్థితిని ఫార్మ్డ్ ఎగ్జిస్టెన్స్గా మనం చూడవచ్చు. సామాన్య స్థితి ఆకాశాన్ని మనం తీసుకుంటే సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశంలో ఫార్మ్డ్ ఎగ్జిస్టెన్స్ విశేష స్థితిని మనము ఈ గ్రహాలు, గెలాక్సీలు, సూర్యుడు, చంద్రుడు వీటన్నిటినీ కనుక మనం విశేష స్థితిగా చూసుకుంటే, సూర్యచంద్రాదులు, గ్రహాలు, వాటి ఆకర్షణ శక్తి, వాటి ఆకర్షణ, వాటి వికర్షణ స్థితి, వాటి గమనము, వాటి ప్రభావం ఇంకో గ్రహాల మీద ఖచ్చితంగా ఆకర్షణ శక్తి పెరగడమో తగ్గడమో వాటి మధ్య దూరాన్ని బట్టి, వాటి పరిస్థితిని బట్టి, పొజిషన్ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ గ్రహాలు రెండింటి మధ్యలో, సూర్యచంద్రులకు మధ్యలో భూమి వచ్చినా, సూర్యచంద్రులకు మధ్యలో భూమి రాకుండా, లేకపోతే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినా, ఆ రెండు విశేష స్థితులకు ఒక పరిణామంగా మనం గ్రహణాన్ని చూస్తున్నాం. భూమి మీద ఉన్న వెంటనే సూర్యరశ్మి ఆగి చంద్రుడిపై పడడం మానుకున్న వెంటనే మనం చంద్రగ్రహణాన్ని చూడము, ఎందుకంటే అక్కడ అడ్డం వచ్చింది భూమి. కానీ మనకు ఆకాశంలో కనపడుతున్నది చంద్రుడు మాయమైనట్టు, లేకపోతే చంద్రుడి ఆకారం మార్పు చెందినట్టు మనకు కనపడుతోంది. కానీ నిజానికి అక్కడ చంద్రుడు మార్పు చెందాడా? లేదు. అలాగే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇక్కడ నిజంగా సూర్యుడు కాంతిని కోల్పోయాడా? మనకు చంద్రుడు అడ్డు రావడంతో సూర్యుడు కాంతి కోల్పోయినట్టుగా మనకు ఆభాస కలుగుతోంది. సో ఈ లక్షణాలన్నీ కూడా ఈ విశేష జ్ఞానమైన విశేష స్థితిలో ఉన్న ఈ సూర్యుడికి, చంద్రుడికి, భూమికే కానీ ఆకాశానికి ఏమాత్రం పట్టదు. ఆకాశానికి అది ఒక సామాన్య స్థితిలో ఉండి అది అంటి అంటగా వీటన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉంది. అలాగే ఈ ప్రపంచంలో విశేష జ్ఞానంలో ఉన్న, ఎలాగైతే అలలు అలలు ఘర్షణ పడి పెద్ద అలలుగా చిన్న అలలుగా అంతరించిపోవడం, లేకపోతే గాలిపొడగలుగా మారడం జరుగుతుందో, కానీ సముద్రంలో ఉన్న జలానికి అది ఏ ఆకారం తీసుకున్నా తేడా లేదో, అలాగే సామాన్య స్థితిలో ఉన్న పరమాత్మ విశేష స్థితిలో ఉన్న జీవాత్మతో ఎటువంటి సంబంధం లేకుండా తన స్థితిని, తన సామాన్య స్థితిని తను జ్ఞానంగా సర్వవ్యాపకంగా ప్రతి జీవాత్మలో భాషిల్లుతూ ఆ విశేష స్థితిని ప్రత్యేకంగా చూస్తూ ఈ సామాన్య స్థితిలో దానికి సాక్షిగా ఉంటున్నాడు. దీన్నే విట్నెసింగ్ బిరెఫ్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, కాన్షియస్నెస్ బిరెఫ్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని మనం మొట్టమొదటి సెషన్లో విన్నాం. దాని ఎగ్జిస్టెన్స్ సత్ మస్ట్ బి ఆల్వేస్ ప్రజెంట్, చిత్ మస్ట్ బి కాన్షియస్ బిరెఫ్ట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఇలా ఈ పరమాత్మ భాషిల్లుతోంది. కానీ ఈ విశేష స్థితిలో ఉన్న జీవాత్మ మటుకు విశేషంగా మారడం, విశేషంగా చూడడం చేస్తూ ఈ జగత్తులో, ఈ సంసారంలో ఇన్ని రకాల అనుభూతులు, ఇన్ని రకాల భావాలు, ఇన్ని రకాల పరివర్తనలు, ఇన్ని రకాల ప్రత్యామ్నాయాలతో అది జగత్తుగా భాషిల్లుతోంది. సో ఇక్కడ ఒక క్షణంలో మనం చూడాలి అంటే జీవాత్మ, ఈ సామాన్య స్థితి సామాన్యమైన పరమాత్మ విశేషంగా మారడం జీవాత్మ అయితే, దాన్ని విశేషంగా ఈ జగత్తును చూడడం జగత్తుగా మారి,
ఈ జీవాత్మ ఈ జగత్తు విశేష దృష్టితో చూస్తూ ఈ సంసారంలో తన పర భేదాలు ఏర్పరచుకుంటూ ఈ ద్వంద్వాలకు ఈ సుఖ దుఃఖాలకు ఈ జయాపజయాలకు ఈ రకరకాల అవస్థలకు కారణమై విశేష జ్ఞానం విశేష జ్ఞేయంతో పడుతున్న ఘర్షణే ఈ సంసారంగా మనం గుర్తిస్తున్నాం. ఎప్పుడైతే ఈ విశేష జ్ఞానం విశేష జగత్తును విశేష జ్ఞేయంగా చూడకుండా సామాన్య జ్ఞానంగా ఈ సామాన్య జగత్తుతో ఈ నిర్వికారమైన ఈ నిరాకారమైన ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూస్తామో అప్పుడు ఈ అనాత్మభరితమైన ఈ జగత్తు మొత్తం కూడా దాంట్లో ఎలాగైతే శబ్దం మౌనంలో అలలు సముద్రంలో ఆభరణాలు బంగారంలో చేష్టలు శరీరంలో లయమైపోయాయో అలానే ఈ కనపడుతున్న జగత్తు మొత్తము కూడా స్వస్వరూపమైన ఆ సర్వ సదా చైతన్యవంతమైన ఆత్మస్వరూపంలో లయమైపోయి ఇవన్నీ మిథ్యగా మనకు భాసిల్లుతాయి. దీన్ని విశేషంగా చూసినంతసేపు ఇది సత్యం, దీన్ని సామాన్యంగా చూడడం మొదలు పెడితే ఇది మిథ్య అని అద్వైత సిద్ధాంతం చెప్తోంది. సో దీన్ని విశేషంగా చూసినంతసేపు ధర్మార్థ కామోక్షాలు మనకు విశేషంగా కనపడుతున్నాయి, ఎందుకంటే అవి కూడా విశేష జ్ఞానం కాబట్టి. ఎప్పుడైతే దీన్ని మనం సామాన్యంగా చూస్తామో అప్పుడు నిర్వికారంగా నిర్వికల్పంగా ఈ విశేషాలన్నీ కూడా ఆ సామాన్యంలో లయమైపోతాయి. ఒక చిన్న విరామం తీసుకొని తిరిగి స్పిరిచువాలిటీ వేర్ ఈస్ట్ మీట్స్ ది వెస్ట్లో తిరిగి కలుద్దాం. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి స్పిరిచువాలిటీ ఏ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం ఆగస్ట్ 20, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. 1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, ఎ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ది వెస్ట్. ఇక్కడ ఈ విశేష జ్ఞానము సామాన్య జ్ఞానము అని రెండు రకాలుగా, ఒకటి శాశ్వతమైనది నిత్యమైనది నిర్వికారమైనది సర్వవ్యాపకమైనది, విశేషమనేది వృత్తిగా వాసనగా వృత్తిగా ప్రకటిపై వాసనగా అంతరించబడుతూ అశాశ్వతంగా తన వాసనా ప్రవృత్తికి అనుగుణంగా కనపడుతూ మన మధ్య తన ఆభాసను జీవాత్మ రూపంలో ప్రకటితమవుతోంది. ఇక్కడ మనం ఆలోచిస్తే విశేషం ఈజ్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. విశేషం విశేషంతో ఎప్పుడూ స్పందించి తన గుణాలను ద్వంద్వాల రూపంలో చూపిస్తుంది. రెండు విశేషాలు సంఘటితమైనప్పుడు సుఖము, అసంఘటితమైనప్పుడు దుఃఖము, ఏకమార్గంలోకి వచ్చినప్పుడు పాజిటివ్ థాట్స్, అన్ని మార్గంలో ప్రవర్తించినప్పుడు నెగిటివ్ థాట్స్ రావడం జరుగుతుంది. కానీ వీటన్నిటికీ అతీతంగా సామాన్యం సర్వవ్యాపకంగా సర్వసామాన్యంగా అబ్సల్యూట్గా వీటన్నిటికీ సాక్షిగా ఎల్లప్పుడూ భాషిస్తుంది. మరి అటువంటిప్పుడు ఈ విశేషం ఎక్కడున్నది, వేర్ టు సర్చ్ విత్ సర్చ్ ఫర్ దిస్ విశేషం, ఇది ఎక్కడున్నది, ఈ ప్రపంచంలో ఈ విశేష జ్ఞానాన్ని ఎలా ఉంటుంది, సామాన్య జ్ఞానాన్ని మనం ఎక్కడ పట్టుకోవచ్చు, ఈ ఆత్మ ఎక్కడున్నది అంటే, ఆత్మ ఎలవేళలా అనాత్మలో భాషిస్తూ తన అస్తిత్వాన్ని ప్రత్యేకంగా చూపెడుతూ ఈ విశేషంలో సామాన్యం ఉన్నది అని ఉపనిషత్ చెప్తోంది. వేర్ టు సర్చ్ ఫర్ దిస్ అన్న మాటకు భూతేషు భూతేషు విచిత్యధీర అని ప్రతి విశేషంలో కూడా సామాన్యం దాగి ఉంది. ఒక షెల్ఫ్ నిండా బంగారు ఆభరణాలు ఉన్నప్పుడు, ఆభరణాల్లో బంగారం దాగి ఉన్నప్పుడు, యాక్చువల్లీ బంగారం ద్వారానే ఈ ఆభరణాలు తయారైనప్పుడు, బంగారం ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఆభరణంలో ఎక్కడ చూసినా బంగారం కనపడుతుంటే, ఈ అనాత్మ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆత్మ సర్వవ్యాపకమై సామాన్య జ్ఞానంగా ఉన్నది. దీనికి కఠోపనిషత్తులో అశరీరం శరీరేషు అని ఈ సామాన్య జ్ఞానము నిర్వికారమైనది నిరాకారమైనది ఒక ఆకారం లేనిది సాకారమైన శరీరంలో ఒక ఫామ్లో ప్రతి ఫామ్లో ప్రతి థాట్లో ఈ సర్వవ్యాపకమైన అశరీరం అయిన ఆత్మ కాన్షియస్నెస్ ప్రతి విశేష జ్ఞానంలో కూడా సామాన్య జ్ఞానం తన ఉనికిని చాటుతూ ఈ విశేషానికి అంటకుండా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఫామ్ ప్రతి థాట్ కనపడుతున్న ప్రతి ఒక్క చిరాచర జగత్తులో ఇన్ ద ఫామ్ ఆఫ్ హౌస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ డోర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎ హింజ్ కనపడుతున్న ప్రతి ఆబ్జెక్ట్లో కూడా స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏదైతే విశేషమైన జ్ఞానంతో తయారు కాబడ్డ ఈ ప్రతి జగత్తు దాని వెనుక సామాన్య జ్ఞానంతో ఈ చైతన్యం అనేది ఉంది. ఎంతవరకు అంటే ఒక సూపర్ సెట్ను మనము చాలా ఈజీగా డిఫైన్ చేయవచ్చు. దానిలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్స్ సామాన్య జ్ఞానాన్ని ఒక సూపర్ సెట్గా మనం తీసుకుంటే విశేష జ్ఞానం ఒక సబ్సెట్గా తయారవుతుంది. అనుభవం నుంచి అంతరాంతరాల్లో మనసులో తనకు వచ్చిన అనుభవం నుంచి సర్వవ్యాపకమైన ఆకాశం వరకు మనం తీసుకుంటే ప్రతి విశేష జ్ఞానము ఆ సామాన్య జ్ఞానంలో అంతర్భాగంగా, ప్రతి విశేష జ్ఞానంలో సామాన్య జ్ఞానం లోపల తన ఉనికిని చాటుకుంటూ ఈ రెండు అవిభాజ్యంగా ఉన్నాయి. అయితే మనం విశేషాన్ని విశేషంగా చూసినప్పుడు ఈ సంసారంగా, సామాన్యంతో విశేషాన్ని చూసినప్పుడు ఈ సర్వవ్యాపకత్వమైన ఆత్మగా మనం దర్శించే అవకాశం ఉన్నది అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఇక్కడ విశేషానికి విశేషానికి సంబంధం ఎక్కువ, విశేషానికి విశేషం ప్రతిస్పందిస్తుంది, సామాన్యానికి సామాన్యంతో సంబంధం ఎగ్జిస్ట్ కాదు. ఎందుకు ఎగ్జిస్ట్ కాదు అన్నది ఆలోచిద్దాం. ఈ విశేషానికి విశేషంతో ఉన్న సంబంధమే ఈ సంసారం, వాట్ వీఆర్ సీయింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతి సమస్య, దానికో సమాధానం, దానికో ప్రత్యామ్నాయం, దానికి ఒకడు సంతోషపడ్డం, ఒకడు దుఃఖపడ్డం, ఒకడు ఇష్టపడ్డం, ఒకడు అయిష్టపడ్డం, వాడి ఆలోచనలలో వాడి స్వార్థపరమైన ఆలోచనలకు ఇవి సరిపోయిన వాడు సంతోషపడుతున్నాడు, వాటిని సరిపోని వాడు వాటిని ప్రతిఘటిస్తున్నాడు, వాటితో బాధపడుతున్నాడు. ఈ విశేషాల్లో దే ఆర్ ఆల్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సెట్స్. ఒకటితో ఉన్న ఆలోచనలకు ఇంకోటి ఆలోచనలకు సంబంధం ఉండవచ్చు, లేకపోవచ్చు. దాని ఎఫెక్ట్ ఒకటి మీద ఉండవచ్చు, ఇంకోటి మీద లేకపోవచ్చు. కానీ సామాన్యానికి ఉన్న సర్వవ్యాపకత్వంతో సామాన్యం ఈ విశేష జ్ఞానాన్ని అంటి అంటక తన వ్యక్తిత్వాన్ని కాపాడుతోంది. ఇక్కడ విశేషానికి విశేష జ్ఞానంతో ఉన్న సంబంధం వల్ల సంసారం ఉందని, సామాన్యానికి విశేష జ్ఞానంతో ఉన్న కాంటాక్ట్నే సాయుజ్యమని, శాశ్వతమైనదని, సామాన్యానికి సామాన్యానికి సంబంధం కలిసే అవకాశం లేదని సిద్ధాంతం చెప్తోంది. సో విశేషానికి విశేషం ఎప్పుడూ పేచీ పడుతుంది, దానికి సంబంధం ఉంది అన్నారు. మరి సామాన్యానికి విశేషంతో సంబంధం పాసిబుల్ అవుతుంది, దాన్ని సాయుజ్యం అన్నారు. మరి సామాన్యానికి సామాన్యంతో సంబంధం ఎందుకు ఉండలేదు అన్న ప్రశ్న ఉత్పన్నమైతే, సామాన్యానికి సామాన్యంతో సంబంధం కలిగితే ఇక్కడి వరకు ఒక సామాన్యము, అక్కడి నుండి ఇంకో సామాన్యము కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే రెండు సామాన్యాలు ఉన్నాయో అవి విశేషాలుగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సామాన్యానికి ఉన్న ఏకైక లక్షణం సర్వవ్యాపకత్వం. సో సర్వవ్యాపకత్వం అయినప్పుడు దానికి బౌండరీ ఉండే అవకాశం లేదు. ఇక్కడి వరకు ఒక సామాన్యము, అక్కడి నుంచి ఇంకో సామాన్యము అనే అవకాశం లేదు. అప్పుడు రెండు విశేషాలు అయిపోతాయి. కాబట్టి సామాన్యానికి సామాన్యంతో సంబంధం ఎగ్జిస్ట్ కాదు. విశేషానికి విశేషంతో ఉన్న సంబంధం వల్ల ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు, సంసారము, బాధలు, మరి కావలసిన రిలేషన్షిప్ను నర్చర్ చేయాల్సిన రిలేషన్షిప్ ఏమిటి అంటే, సామాన్యానికి విశేషానికి ఉన్న రిలేషన్షిప్నే మానవుడు నర్చర్ చేయాలి అన్నది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ జీవాత్మ విశేషంగా ఉంటూ సామాన్యంతో సంబంధం ఏర్పరచుకొని ఇది పరమాత్మగా తనను తాను గుర్తించుకునే ప్రక్రియనే ఈ అద్వైత సాధన. ఎందుకంటే ఈ అద్వైతంలో రెండు సిద్ధాంతాలు ఉండడానికి అవకాశం లేదు. మరి ఈ సాధన ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి, ఈ సిద్ధాంతాన్ని మనం ఎలా అవలంబించాలి అన్న ప్రశ్నకు అద్వైత సిద్ధాంతం చక్కటి సమాధానం చెబుతుంది. ఈ సాధన అనేది స్వస్వరూపంలో, స్వ అనుభవంలో జరగాల్సిందే. ఇది బయట జరిగితే దాన్ని మనం గుర్తించాము అంటే అది విశేషమైపోయింది, అది అనాత్మ అయిపోయింది. అనాత్మ శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది. కాబట్టి ఈ సాధన ఎక్కడ జరగాలి అంటే ఫస్ట్ పర్సన్లో, నీలోనే జరగాలి, నీలోనే జరగాలి. ఇట్ హ్యాస్ టు బి ఫౌండ్ వితిన్. బయట జరిగితే దాన్ని నువ్వు, నేను అన్న నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ అయితే అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి ఆ స్వస్వరూప దర్శనాన్ని నీలోనే అనుభవించవలసి వస్తుంది. ఫస్ట్ పర్సన్గా నీవు అనుభవించవలసి వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ సమ్వేర్ ఎల్స్, ఇట్ హ్యాస్ టు బి ఫౌండ్ వెల్ వితిన్ యూ అన్నది అద్వైత సిద్ధాంతం యొక్క ప్రతిపాదన. మరి అటువంటిప్పుడు ఈ స్వస్వరూప దర్శనం చేసుకోవడానికి ఈ జీవాత్మను దేహాత్మ భావన నుంచి తప్పించి పరమాత్మ భావనతో సర్వవ్యాపకం చేయడానికి అద్వైత సాధన చేయాలి అంటే, మరి ఈ కనపడుతున్న ప్రపంచాన్ని, ఇది తయారైన సిద్ధాంతాన్ని, ఇది క్రియేటివ్ ఆరంభ సిద్ధాంతము, ఎవల్యూషనరీ థియరీ ఆర్ పరిణామ సిద్ధాంతంలో కాదు అన్నప్పుడు, మరి కళ్ళెదుట కనపడుతున్న ఈ వస్తు ప్రపంచాన్ని నేను ఎలా మరచిపోవాలి అన్న ప్రశ్న మనలో ఉత్పన్నం కాక మానదు. కళ్ళెదుట కనపడుతున్న ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ మొత్తాన్ని కూడా మనం ఎలా త్యజించాలి, ఇది మిథ్య అని
మనం ఎన్నిసార్లు రుజువు చేయడానికి ప్రయత్నం చేసినా ఆ మనసు ఒప్పుకోవట్లేదు. అది కనపడుతున్న వస్తువు, దాన్ని ఎలా మర్చిపోమంటావు? ఈ బాధ అనుభవము మనకు వస్తోంది. ఈ సుఖదుఖాలు నన్ను వెంటపడుతున్నాయి. వీటి నుంచి నేను ఎలా దూరంగా రావాలి? వీటికి నేను సాక్షిగా ఎలా నిలబడాలి అన్న ప్రశ్న మనలో ఉత్పన్నం కాక మానదు. ఈ ప్రశ్నకు అద్వైత సిద్ధాంతం ఏం సమాధానం చెప్తుందంటే, నీవు చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఆ దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన పద్ధతిని చెప్తోంది. ఎలా అంటే, నీవు ఎంతసేపు మట్టితో తయారైన కుండను కుండగా చూస్తున్నావు, ఆ కుండ మట్టికి వేరుగా లేదు, మట్టి లేకపోతే కుండను చూడలేవు, కాబట్టి ఇక్కడ ఉన్నది కుండ కాదు, దాన్ని మట్టిగా చూడడం నేర్చుకో, ఈ కుండ అనేది ఆ మట్టి యొక్క ఆభాస, ఇది అశాశ్వతము, అందుకని నీకు అది కుండగా కనపడుతోంది, అలాగే ఉన్న పరమాత్మను పరమాత్మగా గుర్తించడం నేర్చుకో, ఇది దేహాత్మభావంతో, ఇది నేను అన్న అహంకార భావంతో దీన్ని జీవుడుగా గుర్తిస్తూ, ఈ సుఖదుఖాలన్నీ నీవి అని నువ్వు భావిస్తూ ఒక అసత్య ప్రపంచంలో, మిథ్యా ప్రపంచంలో జీవిస్తున్నావు. దీని నుంచి బయటికి వచ్చి పరమాత్మగా సర్వవ్యాపకంగా దీన్ని చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ విశేష వస్తువులన్నీ కూడా ఆ పరమాత్మలో లయమై ఆ సామాన్య జ్ఞానంతో దాన్ని చూసినప్పుడు దీని సమస్యలు, దీని బాధలు ఇవన్నీ మిథ్యగా తొలగిపోతాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, ఆ దృష్టితో చూసినప్పుడు దాన్ని అనుభవించవు, దాన్ని సాక్షిగా చూస్తావు. ఆ బాధ, ఆ సమస్యలు, దాని ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉండదు అన్నది అద్వైత సిద్ధాంతం యొక్క ప్రతిపాదన. ఎలాగంటే, ఒక కళలో మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల గురించి కళలో మనం బాధపడతాము. ఒక అత్యంత బలశాలైన వ్యక్తిని కూడా కళలో ఇద్దరు పిల్లలు చితకపొడిచినట్టు కళ రావచ్చు. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ వ్యక్తి ఇంత బలశాలైన నన్ను ఈ ఇద్దరు పిల్లలు ఎలా కొట్టారు అని నవ్వుకుంటాడు, కానీ బాధపడ్డు. అలాగే ఈ జీవాత్మను ఈ ప్రపంచాన్ని విశేషంగా చూసినంతసేపు ఆ కళలో నీవు బాధపడ్డట్టుగా, ఇప్పుడు సర్వవ్యాపకమై ఆ కళ నుంచి బయటికి వచ్చి ఆ కళలో ఉన్న సంఘటనను నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీకు ఎలా నిర్మలంగా దాని ప్రభావం నీ మీద ఉండదో, అలాగే నీవు సర్వవ్యాపకమైన పరమాత్మగా ప్రపంచాన్ని చూసినప్పుడు, సామాన్య జ్ఞానంతో విశేష జ్ఞానాన్ని చూసినప్పుడు నీకు అటువంటి భావన కలుగుతుంది, దీన్ని ఈ దేహాత్మభావం నుంచి నీవు ప్రత్యేకంగా దీన్ని సాక్షిగా చూడగలుగుతావు అన్నటువంటి ఆలోచన అద్వైత సిద్ధాంతం చెప్తుంది. ఇంకొక ఉదాహరణకు ఆలోచిస్తే, ఒక మనిషి సగటు జీవితంలో ఒక 25 ఏళ్ల చరిత్రను ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, ఆ చరిత్ర రీల్ మొత్తం మన కళ్ళెదురో తిరుగుతున్నప్పుడు, ఆ రోజు ఈ కష్టం పడ్డాను, ఈరోజు ఈ సంతోషం పడ్డాను, ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను అని గుర్తు తెచ్చుకుంటాడే కానీ, ఆ సమస్య జరిగినాడు పడ్డ బాధను ఇవాళ గుర్తు చేసుకోగలడే కానీ ఆ బాధ మళ్ళీ పడడు. ఇది గుర్తొచ్చినంత మాత్రాన ఆ రోజు ఒక ఆప్తుడు కోల్పోయినప్పుడు పడి విలవిలా ఏడ్చుంటాడు. భర్తను కోల్పోయిన భార్య కానీ, భార్యను కోల్పోయిన భర్త కానీ, ఈడొచ్చిన పిల్లవాడిని కోల్పోయిన తండ్రి కానీ, ఆ రోజు ప్రపంచమే తనకు తలకిందులైపోయినట్టుగా బాధపడ్డ వ్యక్తి కూడా ఒక 10-15 సంవత్సరాల అనంతరం దాన్ని గుర్తు తెచ్చుకొని అలా ఏడ్చానా అనుకుంటాడే కానీ వాడు దాని ఆ అనుభవాన్ని మళ్ళీ తీసుకురాడు. అలాగే ఎప్పుడైతే అంటే నీవు ఆ లైఫ్ నుంచి, ఆ భవిష్యత్తు నుంచి సర్వవ్యాపకమై బయట నుంచి చూస్తే నీకు ఎలా అనుభూతిలో మార్పు కనపడుతోందో, అలాగే ఈ విశేష జ్ఞానంతో తయారైన ప్రపంచాన్ని సర్వవ్యాపకమైన ఆత్మగా నీవు చూసినప్పుడు నీకు ఆ అనుభూతిలో ఈ విశేష జ్ఞానాలన్నీ లయమైపోయి వాటిని నువ్వు ప్రత్యేకంగా చూడగలిగిన ఆలోచన సరళి నీకు వస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా అనాత్మస్వరూపమైన ఈ ప్రపంచం మొత్తం కూడా మిథ్యగా, దాని వెనక ఉన్న చైతన్యం, శుద్ధ చైతన్యమే సింగిల్ ఎగ్జిస్టెన్స్గా, అది సర్వవ్యాపకమైన నీవుగా స్వస్వరూప అనుభూతి చెందినప్పుడు అద్వైత సిద్ధాంతంలో నీకు ఒక నాన్ డ్యువాలిటీ అన్న కాన్సెప్ట్ను మైండ్లో బలపడి ఈ జీవాత్మ ఆ పరమాత్మ రెండూ ఒకటే, ఈ రెండు వేరు కాదు, అలాగే కనపడుతున్న ప్రపంచమంతా ఒకటే, ఇది వేరు కాదు, వీటన్నిటి వెనుక భాసిల్లుతున్నది ఏకైక ఆత్మస్వరూపమే, నిర్మలమైన నిరాకారమైన సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపమే అన్న జ్ఞప్తి జ్ఞానము మానవుడికి కలుగుతుంది. ఒక్క క్షణం విరామం తీసుకుని తిరిగి స్పిరిచువాలిటీ ఎ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ద వెస్ట్లో తిరిగి కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి స్పిరిచువాలిటీ ఎ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం ఆగస్టు 20, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
And you are listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ది వెస్ట్. అద్వైత సిద్ధాంతంలో సర్వవ్యాపకమైన ఆత్మను, ఆత్మ అంటే ఏదో విపరీతమైన వస్తువు కాదు, ఆత్మ ఈజ్ నథింగ్ బట్ జ్ఞానము, సర్వవ్యాపకమైన జ్ఞానము చైతన్య స్వరూపము ఆత్మగా, విశేష రూపంలో ఉన్న ఆత్మ జీవాత్మగా, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్, జీవాత్మ పరమాత్మగా మారడానికి గల అవకాశాలు ఆలోచనలు దృక్కోణాన్ని ఇంతవరకు మనం గమనించాం. ఇక్కడ ఈ స్పిరిచువాలిటీ అండ్ సైంటిఫిక్ షో నుంచి కొద్దిగా మనం ఒక 3 నుంచి 4 సెషన్స్ పాటు డీవియేషన్ తీసుకుని ద్వైతంలోకి వెళ్ళి తిరిగి అది అద్వైతంలోకి ఎలా ప్రతిపాదించబడుతుందో తెలుసుకునే ప్రక్రియను మనం మొదలు పెడదాం. ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో 2 లేవు, ఉన్నది ఒకటి అని చెప్పడం అద్వైత సిద్ధాంతం. ఆస్తిక సిద్ధాంతంలో ద్వైతంలో జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, ఈ సృష్టికి దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఈ సృష్టిని సృష్టించాడు, వాడు ఈ మానవుడిని సృష్టించాడు, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అన్న ఈ 3 అంశాలు ఉన్నాయి. ఈ జీవుడు భక్తి మార్గం ద్వారా ఈశ్వరుడి కృపాకటాక్షాలు పొందుతాడు, వీడికి కొన్ని సిద్ధాంతపరమైన కర్మకాండ, ఇవన్నీ ఆస్తిక సిద్ధాంతంలో దేవుణ్ణి నమ్మేవాడు పెట్టాడు. నాస్తిక సిద్ధాంతంలో అసలు ఇవేవీ లేవు, ఇదంతా కూడా కెమికల్ రియాక్షన్స్, శరీరం దీనిలో వ్యవస్థలు పనిచేసినంత వరకు మనిషి బతుకుతున్నాడు, తర్వాత వీడు మరణిస్తాడు, తర్వాత ప్రపంచం అయిపోయింది, వీడి చాప్టర్ క్లోజ్ అన్నది నాస్తిక సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఈ రెండింటినీ ఒప్పుకోదు, ఆస్తికుడిని ఒప్పుకోదు, నాస్తికుడిని ఒప్పుకోదు. వింతగా, వాట్ ఈస్ దిస్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆస్తిక సిద్ధాంతంలో దేవుడు ఉన్నాడు అంటే నాస్తికుడిలాగా దేవుడు లేడంటుంది. మరి నాస్తికులతో కలిసి దేవుడు లేడు, ఉన్నది ఈ ప్రపంచము, మెటీరియలిస్టిక్ వరల్డ్, ఇది సమసిపోతుంది, దీనికి ఒక ఎండ్ పీరియడ్ ఉంది, ఇది ఉన్నప్పుడు ఈ సిస్టంలో ఇలా ఉన్నారు అంటే దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ అద్వైత సిద్ధాంతం ఆత్మ ఉంది అంటుంది. ఏది లేదు అంటే నాస్తికం, కానీ ఏదో ఒకటి ఉంది అంటే అది నాస్తికం కావడానికి వీలు లేదు. ఉన్నది కదా పోనీ, ఆస్తిక సిద్ధాంతంలో వాడు ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడని ఒప్పుకుందామా అంటే ఈ రెండు లేవంటుంది. అద్వైత సిద్ధాంతాన్ని ఒక పద్ధతిలో చెప్పాలంటే ఒక వితండవాదం లాగానే ఉంటుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే నాస్తిక సిద్ధాంతాన్ని కొట్టిపారేసింది. ఎందుకంటే ఏమీ లేదు అన్నదాన్ని ఒప్పుకోలేదు, ఆత్మ ఉందని ఒప్పుకు చెప్పింది. ఇప్పుడు ఆస్తిక సిద్ధాంతంలో చూస్తే దేవుడు జీవుడు వేరున్నాడు అంటే లేదు, ఈ రెండు ఒకటే అంటుంది. దానికి అవసరం ఏముంది అంటే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు ఈ ముగ్గురిని కూడా అద్వైత సిద్ధాంతంలో ఈశ్వరుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు, వాడు ఆత్మస్వరూపంగానే ఉన్నాడు. జీవుడు అన్నవాడు ప్రత్యేకంగా లేడు, వాడు ఆత్మస్వరూపంగానే ఉన్నాడు. జగత్ అనేది ప్రత్యేకంగా లేదు, ఇది ఆత్మస్వరూపంగానే ఉంది. కాబట్టి ఉన్నవి ఇన్ని వస్తువులు లేవు, ఉన్నదంతా ఒకటే అని జీవుడికి, ఈశ్వరుడికి, జగత్తుకు మూడిటికి ఫస్ట్ పర్సన్లోకు అది నువ్వే అన్నటువంటి స్థాయిలోకు అద్వైత సిద్ధాంతం వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసింది. ఈ ప్రమోట్ చేసే దగ్గర ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. దాన్ని చేయకుండా అద్వైత సిద్ధాంతం ఏం చేసిందంటే ద్వైత సిద్ధాంతంలో జీవుడు ఈశ్వరుడి సాహిత్యం కోరితే జీవుడు ఈశ్వరుడిలో ఐక్యమవుతాడు. అయితే అద్వైతం ఏం చేసింది అంటే ఈ జీవుణ్ణి, ఈశ్వరుణ్ణి, జగత్తును కూడా నువ్వే అని నేను ఫస్ట్ పర్సన్లోకి తీసుకొచ్చింది. అక్కడ జీవుడు ఈశ్వరుడిలోకి ఐక్యమైతే ఆ ఈశ్వరుడు అన్నవాడు థర్డ్ పర్సన్లోకి వెళ్ళిపోయాడు. కానీ అద్వైత సిద్ధాంతం ఏం చేసిందంటే ఆ ఈశ్వరుని కూడా తీసుకొచ్చి ఫస్ట్ పర్సన్లోకి మార్చేసి ఉన్నది ఒకటే, ఉన్నది మొత్తం నువ్వే అని చెప్పింది. అయితే ఈ సిద్ధాంతం ప్రపోజ్ చేసే దగ్గరే చాలా జాగ్రత్తగా అద్వైత సిద్ధాంతాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ అద్వైత సిద్ధాంతంలో కొన్ని గ్రేట్ అటరెన్సెస్ అని మహావాక్యాలని, కొన్ని మహావాక్యాలని గ్రేట్ అటరెన్సెస్ అంటారు, వాటిని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనలో తత్వం అసి దౌ ఇస్ దాట్ అన్న ప్రతిపాదన చేసింది. తత్వమసి ప్రకారం తత్ త్వం ఎదుట కనపడుతున్న రెండు వస్తువులు అది నువ్వు అంటే ఈ చెప్తున్నవాడు ఫస్ట్ పర్సన్ అయితే ఆ తత్ అండ్ త్వం హ్యాస్ బికమ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. వీడికి చెప్పడానికి తత్ త్వం అని వీడు వాడు అని రెండు చెప్పేటప్పటికీ ఈ తత్వం తీసుకెళ్ళి త్వంలో కలిపిన, త్వమ్ను తీసుకెళ్ళి తత్తులో కలిపిన, అవి రెండూ కూడా ఆబ్జెక్ట్స్ అయి కూర్చున్నాయి ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్లో ఉన్నాయి. అవి ఆబ్జెక్ట్ అయిందంటే అద్వైత సిద్ధాంతానికే పెద్ద ప్రమాదం. ఎందుకంటే తత్తుని ఏదైతే పరమ పురుషార్థము సర్వవ్యాపకమైన పూర్ణమైన తత్తుని చెప్పామో దాన్ని తత్ అని అక్కడ ఉన్నది అని చెప్పినప్పుడు అది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఈ త్వమ్మును తీసుకెళ్ళి ఆ తత్తులో కలిపితే ఇది అది అని రెండింటిని గుర్తించగలిగినప్పుడు అది విశేషంగా కనపడే ప్రమాదం ఉంది. అందుకని వెంటనే ఆ రెండింటినీ కూడా కలిపి అది నువ్వే అన్నాడు, తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ పర్సన్లో పెట్టాడు. అందుకనే ఈ అద్వైత మహావాక్యంలో, ఈ తత్వమసి అనే మహావాక్యంలో దే హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ ప్రపంచ జగత్తును మొత్తం కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి ఫస్ట్ పర్సన్లోకు అనుభూతి ఇచ్చే ప్రయత్నం జరిగింది. అందుకనే త్వం తత్ అసి అనకుండా తత్ త్వం అసి అని, అది నువ్వే అని, అయి ఉన్నావు అని, దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్. దౌ ఇస్ దాట్, అది నువ్వే అయి ఉన్నావు అని. వెంటనే ఆ నువ్వు ఎవరు అంటే అహం బ్రహ్మ అస్మి అని, ఐఆమ్ దాట్ అని మహావాక్యాలను చాలా జాగ్రత్తగా వెరీ లింగ్విస్టిక్ పద్ధతిలో ఈ సంస్కృత భాషలో మహావాక్యాలని నాన్ డ్యువాలిటీలో ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే నాన్ డ్యువాలిటీ కాన్సెప్ట్లో ఉన్నది ఒకటే, ఈ జగత్తు, ఈశ్వరుడు, జీవుడు ఈ మూడు కూడా పరమాత్మ, నిర్వికారమైన సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపాలే అని, వాటి విభూతి అని, వాటి ఆభాస అని, ఇవి కనపడేది అంతా శాశ్వతం కాదని, ఇది మిథ్య అని, ఇది నోషనల్గా కనపడుతోంది, దీని వెనక యాక్చువల్గా ఉండేది పరమాత్మ అని, ఎలా అయితే బంగారం శాశ్వతమైన యాక్చువల్ సిస్టమ్ అయితే ఆభరణం నోషనల్గా కనపడుతోందో, అలా పరమాత్మ యాక్చువల్గా ఉంటే నోషనల్గా ఈ జగత్తు, ఈశ్వరుడు, జీవము అని ఈ మూడు రకాలుగా ఇది కనపడుతోంది అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ అద్వైత సిద్ధాంతం ప్రకారం నథింగ్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్, నథింగ్ విల్ బి క్రియేటెడ్, ఓన్లీ థింగ్ ఈజ్ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ న్యూమరస్ ఫార్మ్స్. దీన్ని ఏకైక ఉదాహరణ చెప్తే, ఒక అద్దంలో ఒక సూర్యుడు నీడ పడితే ఆ అద్దం కింద పడి 10 ముక్కలుగా మారితే 10 అద్దాలలో 10 సూర్యబింబాలు ఎలా కనపడతాయో, అలాగే ఒకే ఒక పరమాత్మతత్వం ఈ జీవ జగత్తులో, ఈ ఈశ్వరుడిలో, ఈ కనపడుతున్న చరాచర జగత్తు మొత్తంలో ప్రతి ఒక్క దాంట్లో తన స్వరూపాన్ని భాషిల్లుతూ దాని యొక్క అస్తిత్వాన్ని మనకు స్ఫురణకు చేస్తూ దీనికి సాక్షిగా ఉంటున్నది ఈ పరమాత్మ అని అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించడం జరిగింది. దిస్ ఫిలాసఫీ ఆఫ్ నాన్ డ్యువలిజం ఈజ్ వెరీ థ్రిల్లింగ్ టు అండర్స్టాండ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బ్యాఫ్లింగ్. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాగా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. ఎలా అంటే, క్లే నుంచి కుండ, మట్టి నుంచి కుండ తయారైంది, కానీ మనం కుండను చూస్తాం, మట్టిని విస్మరిస్తున్నాం. బంగారం నుంచి ఆభరణం తయారైంది, ఆభరణాన్ని గుర్తిస్తున్నాం, ఆభరణాన్ని అనుభవిస్తున్నాం, బంగారాన్ని చూడలేకపోతున్నాం. అలాగే సముద్రంలో నుంచి అలలు తయారయ్యాయి, అలలను గుర్తిస్తున్నాం, ఆ సముద్రంలో ఉన్న నీటిని వేరుగా చూడలేకపోతున్నాం. ఎలాగైతే ఈ వస్తువులన్నీ నోషనల్గా మనకు కనపడుతున్నాయి, కానీ యాక్చువల్గా వాటి వాస్తవం అక్కడ కుండ కానీ, అల కానీ, ఆభరణం కానీ లేవో, అలానే ఈ కనపడుతున్న జగత్తు, ఈ చరాచర జగత్తు, కనపడుతున్న ఈ జీవుడు, ఈ రెండూ కూడా మిథ్య, అక్కడ వాటి వెనుక ఉన్నది ఒకే ఒక ఆత్మ అన్నది అద్వైత సిద్ధాంతం. దీని ప్రకారం ఎవ్రీ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ నన్ అదర్ దాన్ ద కాన్షియస్నెస్, అండ్ ఓన్లీ వన్ రీజన్ ఈజ్ వై, దట్ ఈజ్ నన్ అదర్ దాన్ సత్ అండ్ చిత్. ఈ సత్ అండ్ చిత్ అన్నవి సర్వవ్యాపకంగా ఎల్లప్పుడూ కాన్షియస్నెస్ వితౌట్ ఆబ్జెక్ట్ ఆర్ కాన్షియస్నెస్ వితౌట్ బిరెఫ్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ రీజన్, కార్యకారణ సంబంధాలకు అతీతంగా సర్వవ్యాపకంగా సర్వదా సాక్షిగా ఉన్నది ఈ ఆత్మస్వరూపమే. అదే ఆత్మస్వరూపం ఇన్ని క్యారెక్టర్స్లో రకరకంగా భాషిల్లుతోంది అన్నది అద్వైత సిద్ధాంతం. ఈ జీవుడుగా పరిణామం చెందకముందు ఇదే కాన్షియస్నెస్ స్వరూపంగా ఉంది. ఈ జీవుడుగా పరిణామం ఎప్పుడైతే చెందిందో అది విభూతిగా మారిపోయింది. విభూతిగా మారినప్పుడే దానికి జన్మ మరణాలు ఉన్నాయి. జీవుడు ఆ స్వరూపంగా అది ఉన్నంతసేపు ఈ జన్మ మరణాలను కూడా అది సాక్షిగా చూస్తుంది. ఎప్పుడైతే జనన మరణాలను సాక్షిగా అది చూడగలిగిందో దానికి మరణం అనేది ఉండదు. ఎందుకంటే మరణం అనేది ఈ విభూతిలో జరిగింది కానీ యాక్చువల్గా జరిగింది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ నోషనల్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ ఫినామినాన్. ఈ అనాత్మ ప్రపంచం నశించడం దీని లక్షణం కాబట్టి అది నశించింది, కానీ దీని వెనుక ఉన్న చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది శాశ్వతంగా సర్వవ్యాపకంగా ఉంటుంది, అది మరణించేది కాదు, ఇది జరిగింది విభూతిలో జరిగింది అన్న ఆలోచననే అద్వైత సిద్ధాంతం ప్రతిపాదిస్తోంది. ఎలాగైతే ఒక ప్రదర్శనకారుడు ప్రదర్శనను మొదలుపెట్టి ప్రదర్శనను అంతం చేస్తాడో, ఈ ప్రదర్శన యొక్క ప్రభావము, ప్రదర్శనల యొక్క జరిగిన సంఘటనలు ప్రదర్శనకారుడి మీద ఏమాత్రం ప్రభావం చూపవో, అలాగే ఈ విభూతిలో జరిగిన సంఘటనలన్నీ కూడా స్వస్వరూప అనుభూతి పొంది ఈ ప్రపంచాన్ని విభూతిగా చూస్తున్న ప్రతి చైతన్యానికి వీటిని అంటక వీటి ఫలాపేక్ష రహితంగా దాన్ని సాక్షిగా ఉండే గుణం అలవడుతుంది. అదే అద్వైత సాధన అని ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నా జన్మలన్నిటినీ నేను చూస్తున్నాను, ఆది అంతము రెండింటినీ నేను చూడగలుగుతున్నాను, నేను స్వరూపంగా వాటిని చూస్తున్నాను, అర్జున నీవు విభూతిగా నీవు ఈ జన్మను ఈ మరణం వరకే చూడగలుగుతున్నావు కాబట్టి నీకు ఈ రాగద్వేషాలు, ఈ భావాలు, ఈ భయము, ఈ జయాపజయాలు, ఈ ఆలోచనలన్నీ కూడా ఈ విభూతి స్వరూపమైన అశాశ్వతమైన ఈ ద్వంద్వ భావన కలిగిన ఈ ఆలోచనలన్నీ నీకు జరుగుతున్నాయి. ఎప్పుడైతే నీవు స్వరూపంగా నాలాగా పాస్ట్ను, ఫ్యూచర్ను, ఆద్యంతాలను, జన్మకు ముందు, మరణానికి తర్వాత కూడా నీ దృష్టిని విస్తరింపజేసి సర్వవ్యాపకత్వమైన పరమాత్మగా నీవు ఈ జగత్తును చూడడం మొదలు పెడతావో, అప్పుడు ఇవన్నీ కూడా నీలో లయమైపోతాయి, వీటిని నీవు సాక్షిగా ఉంటావు, నీకు అన్నవాడికి మరణం ఉండదు, ఆ మరణం విభూతిలో ఉంటుంది కానీ నీలో ఉండదు అని అద్వైత సిద్ధాంతం చెప్తోంది. ఇది వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉన్నా ఇది చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. ఎవరికి వారు సాధన చేసి దాని అనుభవానికి తీసుకురాకపోతే ఆ స్వస్వరూప అనుభూతి కలగడం కష్టము అని నాన్ డ్యువల్ వాదుల ఆలోచన. ఎంత సాధన చేసినా ఇవన్నీ కూడా ఒక డ్రెస్ రిహార్సల్ లాంటివే. అద్వైత సాధన చేసిన వ్యక్తి కూడా తన విభూతిలో, తను మరణించే సమయంలో దేహాత్మభావంతో తన మరణాన్ని కనుక తను మరణిస్తున్నట్టుగా భావించే స్థాయి చేరిన వెంటనే వాడికి మరలా జన్మ ఉంటుంది. ఎందుకంటే మరణాన్ని సాక్షిగా చూసే స్వభావాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఎన్ని డ్రెస్ రిహార్సల్స్ చేసినా ఫైనల్ రిహార్సల్లో మరణ సమయంలో ఆ అద్వైత భావనతో, ఆ స్వస్వరూప అనుభూతితో ఆ మృత్యువును విభూతిగా చూడగలిగినప్పుడే అద్వైత సిద్ధాంతం ప్రకారం జన్మ రాహిత్య స్థితి వస్తుంది కానీ లేకపోతే రాదు అని అద్వైతుల వాదన. వి విల్ జాయిన్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీక్ ఇన్ స్పిరిచువాలిటీ ఎ సైంటిఫిక్ అప్రోచ్ వేర్ ఈస్ట్ మీట్స్ ద వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. యువర్ హోస్ట్ నగేష్ పంచాగుల సైనింగ్ ఆఫ్.
సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్ సదాధార పృథివీం యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ.
మహతా హిరణ్యగర్భ సృష్టి సే పహలే విద్యమాన్ వహీ తో సారే భూత జాత కా స్వామీ మహాన్ జో హై అస్తిత్వమాన్ ధర్తీ ఆసమాన్ ధారణ కర్ ఐసే కిస్ దేవతా కీ ఉపాసనా కరే హమ్ హవిదే కర్. జిస్కే బల్ పర్ తేజోమయ హై అంబర్ పృథ్వీ హరి భరి స్థాపిత సిర్ స్వర్గ ఔర్ సూరజ్ భీ స్థిర్ ఐసే కిస్ దేవతా కీ ఉపాసనా కరే హమ్ హవిదే కర్. గర్భ మే అప్నే అగ్ని ధారణ కర్ పైదా కర్ వ్యాపా థా జల ఇధర్ ఉధర్ నీచే ఊపర్ జగా జో దేవో కా ఏకమేవ ప్రాణ.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నులా గారి స్పిరిచువాలిటీ ఎ సైంటిఫిక్ అప్రోచ్ కార్యక్రమం ఆగస్ట్ 20, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.